మరి ఒకసారి మనమంతా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సోదరి సోదరులారా, ఇలాంటి విందులు గుంటూరుకు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు ఆయనకు స్తోత్రం. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకో గుంటూరును ఎంతో ప్రేమించాడు. ఒకవేళ నా ఊరు కాబట్టి ఏమో అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను గుంటూరులోనే ఉన్నాను, వీధి వీధి తిరిగాను, ఇక్కడే చదువుకున్నాను. అందుచేత గుంటూరంతా రక్షించబడాలని నా వేదన. ప్రతి ఒక్క ఇంటికి సువార్త అందాలి. ఎన్ని కోటాలు ఉద్యోగ కోటాలు పెడుతున్నారు మహాసభలు, కానీ మీకు తెలిసినా గుంటూరులో ఎన్నడూ సువార్త వినని వారు ఎందరో ఉన్నారు. అది తలుచుకుంటే నాకు ఎంతో బాధ. గుంటూరు నశించకూడదు. గుంటూరు సుధమ గుమర్రల్లాగా కాకూడదు. నీవు సువార్త విన్నావంటే వినని వారికి వినిపించడానికి నీకు గొప్ప బాధ్యత ఇవ్వబడిందన్నమాట. అందుచేత గుంటూరు పురవాసులారా, ఈ విందులు నిష్ప్రయోజనము కాకుండా ఫలవంతమయ్యేటట్లు ప్రార్థన పూర్వకంగా మీరు రండి, రాని వారిని తీసుకురండి, వచ్చిన వారు రాని వారి కొరకు ప్రార్థన చేయండి, దేవుణ్ణి మహిమపరచండి. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో 16వ వచనంలో యూదారాజైన హిజ్కియా ఒక పాట పాడాడు. ఒక పాట ఆయనే రాశాడు, ఆయనే పాడాడు కూడా. ఎప్పుడు రాశాడు ఈ పాట? హిజ్కియాకు చాలా జబ్బు చేసింది, ఇతడు చస్తాడనుకున్నారు, కానీ దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు. అప్పుడు హిజ్కియా ఒక పాట రాశాడు. నిజమే, దేవుడు ముట్టిన వ్యక్తులు, దేవుడు రక్షించుకున్న వ్యక్తులు మాత్రమే పాడగలరు. పాటల మోజు ఎక్కువ ఉంది చాలామంది. రక్షణ లేని వాళ్ళు కూడా పాటలు పాడుతున్నారు. సినిమా వాళ్ళ చేత పాటలు పాడించి క్రైస్తవ పాటలని క్యాసెట్లు మార్కెట్లోకి తెస్తున్నారు. సిగ్గు సిగ్గు. రక్షించబడిన ప్రజలే పాడగలరు. హిజ్కియా స్వస్థత పొందాడు, అందుచేత పాడాడు. అతడు పాడడానికి చాలా మెటీరియల్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. ఎంత గొప్ప పాట, ఎంత గొప్ప రచన. సినిమా రాగాలను బట్టి బాణీలు పెట్టలేదు అతను. అవేమి థియేటర్ ట్యూన్స్ కాదు, జాజ్ కాదు, అదేమి పాప్ మ్యూజిక్ కాదు. వాయిద్యాలు జోరు ఎక్కువ చేసి పాట కూడా వినపడకుండా చేసే పని కూడా కాదు. అది అది నెబుకద్నెజరు పని. విగ్రహం ముందు ఎన్నెన్నో వాయిద్యాలు పెట్టి జోరు, వాయిద్యాల జోరు. అందులో వాళ్ళు ఏం పాడుతున్నారు ఏమో కానీ ఆ వాయిద్యాలే సైతాను వాయిద్యాలు, భయంకరమైన శబ్దాలు. మీరు దానియేలు గ్రంథంలో చూడండి, 3వ అధ్యాయంలో ఎన్నెన్ని పెట్టారో. కానీ హిజ్కియా పాట పాడాడు. ఈ పాటలో 16వ వచనంలో ఏమంటున్నాడంటే, ప్రభువా, నా దేవా, నా తండ్రి, నా సృష్టికర్త, నా ప్రియమైన దేవా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, మానవులందరూ బ్రతకటానికి అవసరమైన దినుసులు కొన్ని ఉన్నాయి, వాటిని గురించి పాడతానంటున్నాడు. సోదరి సోదరులారా, మనుషులు ఎలా బతుకుతారో మీకు తెలుసా? వేటి వలన మనుషులు జీవిస్తారు? ఇది గొప్ప ప్రశ్న. మనుషులు బతకాలంటే మనుషులకు ఏమి కావాలి? మీరు ఎవరినైనా కదిలించండి, ఠకిమని జవాబు చెప్పేస్తారు. మనుషులు బతకాలంటే తినడానికి తిండి ఉండాలి అంటారు మొట్టమొదట. ఉండడానికి ఇల్లు నీడ ఏదో ఉండాలి అంటారు. కట్టుకోవడానికి బట్ట ఉండాలి అంటారు. ఇవి మానవుడి కనీసపు అక్కరలు అని ప్రతి ఒక్కడు చెప్పేస్తాడు. అది లోక విధానం. లోకం అనుకునేది ఏమిటంటే, తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి నీడ ఉంటే మనిషి హాయిగా ఉంటాడని. అయితే లోకంలో ఎవడూ హాయిగా ఉండడం లేదు. ఈ మధ్య బాగున్నారా అని అడిగితే ప్రతి ఒక్కడు నో అని చెప్తున్నారు. అది యుగం ఇప్పుడు. ఒకప్పుడు బాగున్నారంటే బాగలేకపోయినా బాగానే ఉన్నాం అనేవాళ్ళు. ఇప్పుడు నిజం చెప్తున్నారు చాలామంది. ఎందుకంటే మనకు బాగా తెలుసు, ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తున్నాం, ఎవడు బాగలేడు. ప్రతి ఒక్కడికి భయమే, ఎవడు ఎప్పుడు ఎవడిని చంపుతాడో తెలియదు, ఎవడి బతుకేమవుతుందో తెలియదు, భద్రత లేదు. యూనివర్సిటీలో చదువుకొని వస్తున్నారు పట్టభద్రులు. చివరికి ఆ పట్టాకు అర్థం లేదు, వీళ్ళకి భద్రత లేదు. అంతే, చదువుకున్నోడి అంతే, చదువుకున్నోడంతే, నాగరికుడు అంతే, మోటోడు అంతే, ప్రతి ఒక్కడు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈ రోజుల్లో చస్తూ బతుకుతూ ఉన్నారు. అలాంటి రోజుల్లోకి వచ్చేసాం మనం ఈ 20వ శతాబ్దపు చిట్ట చివరి దశాబ్దంలో. గమనించండి హిజ్కియా ప్రశ్న, ప్రభువా మనుష్యులు బ్రతకాలంటే ఏమి కావాలో నీవు నాకు బయలుపరిచావు, మనుష్యులు వీటి వలన జీవించుదురు. వేటి వలన హిజ్కియా గారు చెప్పండి, వేటి వలన బ్రతుకుతారు మనుషులు? తిండి కావాలా అంటే హిజ్కియా చెప్తాడు తిండి వల్ల మనిషి బ్రతకడు. ప్రభు అన్నాడు కదా మనుష్యుడు ఆహారము వల్ల రొట్టె వల్ల బ్రతకడు. నీవు తిను, కడుపు నిండా తిను, తెగ తిను, చావకపోతే నన్ను అడుగు, ఖచ్చితంగా చస్తావు. ఆసుపత్రుల్లో చచ్చే వాళ్ళు ఉన్నారు చాలామంది, చావబోయే ముందు ఆయన పోయి అడుగు, ఇంటర్వ్యూ తీసుకో. ఓ చస్తున్న పెద్ద మనిషి నీవు తినకనే చస్తున్నావంటే తెగ తిని చస్తున్నానని చెప్తాడు. ఇంతకాలం తిన్నాను తిన్నాను, చివరికి చావుకు తయారయ్యాను. లోకములో మనుషులు చచ్చేది తిండి చేతనే మీకు తెలిసినా, కానీ బతికేది తిండి వల్ల కాదు. వేటి వల్ల బ్రతుకుతారో హిజ్కియా అని అడిగితే చెప్తాడు. హిజ్కియా అంటున్నాడు తన పాటలో, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది, దేవా నా ఆత్మ జీవిస్తున్నది, మనుషులందరూ బ్రతుకుతారు వేటి వలన. ఒకటి చెప్తున్నాడు, వేటి వల్ల బ్రతుకుతారంటే నీవు అన్నాడు మొట్టమొదట. నీవు అంటే దేవుడు, దేవుడు ఉంటే బతుకుతావు, దేవుడు నీకుంటే నీ ఆత్మ జీవిస్తుంది, దేవుడు లేని బ్రతుకు నాశనమవుతుంది. దేవుని మీద ఆధారపడని వాడు నిరాధారం, నిరాశ్రయం, నాశనమవుతాడు, అతనికి ఆశ్రయం లేదు. దేవుడు లేనివాడు దిగంబరుడు, దేవుడు లేనివాడు బ్రతకడు, వాడికి భోజనం లేదు, ఆధ్యాత్మిక భోజనం. ఒకసారి యేసుప్రభు అన్నాడు, నీకు తెలియని ఆహారము నాకున్నది. కనుక ఆ ఆహారం ఏమిటి? తన తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట. కనుక యేసుప్రభు మనం ఎలా బ్రతకాలని అంటున్నాడు, ఆయన గనక ఉంటే నీవు బతుకుతావు. నీవు బతకడానికి ఆధారం నీ సృష్టికర్త అయిన దేవుడు నీకుండాలి, ఆయన నా దేవుడు అని నీవు చెప్పుకోగలగాలి. దేవునికి స్తోత్ర. ఉన్నాడా దేవుడు నీకు? ఉన్నాడని నమ్ముతాను గానండి, నమ్మినంత మాత్రాన్ని ఏమి జరగదు. నీవు నమ్మకపోయినందువల్ల దేవుడికి నష్టము లేదు. దేవుడు ఉన్నాడు అనే సత్యాన్ని నమ్మటం కాదు దేవుడు నీకుండటం అంటే. నీకు దేవుడు నీ దేవుడు కావాలి. దానిని ఇంగ్లీషులో పొజెసివ్నెస్ అంటారు, నా దేవుడు. తోమా యేసు ప్రభువును ఆరాధిస్తూ సాష్టాంగపడి నా ప్రభువా నా దేవా అన్నాడు. యేసుక్రీస్తు తోమాకు ప్రభువు. ప్రభువు అంటే అర్థం ఆయన ఎంత చెబితే అంత, ఆయన బతకమంటే బతుకుతావు, తినమంటే తింటావు, కూర్చోమంటే కూర్చోటావు, ఆయన ఏది చేయమంటే అది చేసి బతుకుతావు, అంతే. అది ప్రభు అంటే అర్థం. దేవా నీవు నన్ను సృజించావయ్యా, నీ మూలకంగానే నాకు ఉనికి ఉంది, నీవు లేకపోతే నేను లేను, కలిగి ఉన్నదేదియు యేసు లేకుండా కలగలేదు. యేసు లేకపోతే గుంటూరు ఉందా? గుంటూరులో నీవున్నావా? నీ ఇల్లుందా? నీ బతుకుందా? యేసు లేకపోతే అసలు నువ్వే లేవు, ఆయన లేకుండా ఏది కలగలేదు. అందుచేత ఆయన లేకపోతే నువ్వు బతకలేవు. ఆ సంగతి తెలియదు కొంతమందికి, దేవుడు లేకుండా బతుకుదామని ప్రయత్నం చేసి చచ్చి ఊరుకుంటున్నారు. మరణ జనన రిజిస్ట్రార్ అని ఉంటాడు, ఆ ఆఫీస్కి వెళ్ళి రికార్డులు చూడండి, ఒకవేళ ఈవేళ ఎంతమంది చచ్చారో గుంటూరులో, ఆ చచ్చినోళ్లలో ఎంతమంది యేసు ప్రభువుని ఎరిగిన వారో లెక్క చూస్తే విశ్వాసుల గుండెలు పగిలిపోతాయి. యేసును ఎరగని వారు ప్రతిరోజు ఎందరో వందలు వేల సంఖ్యలో సమాధుల్లోకి, శ్మశానాల్లోకి వెళ్ళిపోతున్నారు, నాశనమైపోతున్నారు. దేవుడు లేకపోతే మానవుడు బ్రతకడు, నాశనమవుతాడు. వాడి ఆత్మ బ్రతకదు, మృతమవుతుంది. హిజ్కియా అంటున్నాడు, దేవా నీవు నీవు నీవుండాలి, నేను బ్రతకాలంటే. నీవు లేక నాకు ఉనికి లేదు, నేను బ్రతకలేను, బ్రతకను. యేసు లేని చోట జీవము లేదు, యేసు ఉన్న చోటనే జీవం. యేసే నిత్య జీవానికి పర్యాయ పదం. యేసు నీవుంటే నాకు నిత్య జీవం. ఒకసారి ప్రభు ఆ పరిసయ్యులతో అన్నాడు, మీరు లేఖనాలను పరిశోధిస్తారు కదా, ఎందుకని పరిశోధిస్తారు? అందులో నిత్య జీవమున్నదని పరిశోధిస్తారు. ఓరి వెర్రిమొఖాలు, ఆ నిత్య జీవం నేనే కదా, నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారా? చూడండి, లేఖనాలలో ఏమున్నదో చూడండి, లేఖనాలలో ఉన్నది నేనే అంటున్నాడు ప్రభు. మీరు బైబిల్ చదువుతారా? ఎందుకు చదువుతారు? బైబిల్లో ఉన్న సంగతులండి తెలుసుకొని, పాండిత్యం సంపాదించి మహాసభల్లో ప్రసంగిస్తే ఆహాహా ఏం ప్రసంగికుడు అని అందరూ మెచ్చుకోవడానికి గనక నీ వాక్యం నేర్చుకుంటే నీ అంత భ్రష్టుడు ఇంకొకడు ఉండడు. వాక్యం చదవడంలో ఉద్దేశ్యం, అందులో నిత్య జీవమున్నది, ఆ నిత్య జీవమే యేసుక్రీస్తు. యేసు లేఖనములలో ఉన్నాడు కాబట్టి ఆయనను వెతకడానికి నేను లేఖనాలు చదువుతాను. ఈ మధ్య ఒక తప్పుడు బోధకుడు వచ్చాడు, యేసు ప్రభు అట బైబిల్లో ఎతకక్కర్లేదట, ఏదో మత గ్రంథాల్లో ఎతికితే అక్కడ కూడా దొరుకుతాడట, మున్సిపాలిటీ చెత్త కుండీలో ఎతుకు అక్కడ కూడా దొరుకుతాడేమో. యేసు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాడా? దొరకడు. ఆయన లేఖనములలో మాత్రమే దొరుకుతాడు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్ నీకు లేకపోతే యేసు నీకు దొరకడు. ఈ బైబిల్ కోసం నా జీవితాన్ని నేను కుదవబెట్టాను, పెట్టుబడి పెట్టాను. మీకు చెప్తాను, నేను యేసు ప్రభువుని ఎరగక ముందు ఎన్నెన్నో గ్రంథాలు చదివాను. ఈ గ్రంథం దేవుడు నాకు ఇచ్చాక వాటిని అన్నింటిని కట్టగట్టి సైడు కాలువలో పారేశాను. ఈ గ్రంథం మీదనే నా జీవితం ఆధారపడి ఉంది. నా ఉద్యోగం అన్ని వదిలిపెట్టాను. అప్పుడు ఒక ఆయన, ఒక మిషనరీ నన్ను అడిగాడు, ఎలా బతుకుతావని. బైబిల్ చూపాను. ఏ బైబిల్ నన్ను రక్షించిందో, ఏ బైబిల్ నన్ను ఒక వ్యక్తిగా నిలవబెట్టిందో దేవుని సన్నిధిలో, ఆ బైబులే నన్ను బతికిస్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఆ మిషనరీ నన్ను యగదిగా చూచి, అలా ఎవరు చెప్పరే మీ దేశంలో సువార్తికులు, డబ్బు బతికిస్తుంది అంటారు, డబ్బు ఇవ్వు దొర అంటారు. ఆ దొరలు డబ్బిస్తే ఈడు కింద దొరులుతాడు. దొరలు అంటే దొరలు వారు అని అర్థం. ఏమి రాదు, డబ్బు వల్ల ఏమవుతుంది? నేను చెప్తాను, ఆత్మలు రక్షణ పొందాలి అంటే ఏం కావాలి? ఇందాక మా సోదరుడు జాకబ్ గారు చెప్పినట్టు ప్రార్థన కావాలి. డబ్బు ఉన్నంత మాత్రాన జరుగుతాయి ఆ పనులు, జరగవు. ఏం కావాలి? పట్టుదల కావాలి, ప్రార్థన కావాలి. నా గుంటూరు పట్టణము నాశనము కాకూడదు, ఇది జీవించాలి, ఈ పట్టణానికి యేసు కావాలి అనే పట్టుదల నీలో ఉంటే అప్పుడు యేసు గుంటూరు యేసు అవుతాడు. అంతవరకు ఏమీ జరగదు ఈ ఊళ్ళో. మళ్ళీ చెప్తున్నాను, హిజ్కియా చెప్పిన మాటనే, నీవు కావాలి యేసు, నీవు లేకపోతే నేను చచ్చేవాణ్ణి. నాకు రోగం వచ్చింది, ఆ గోడ వైపు తిరిగాను, గోడకు అనుకొని ఏడ్చాను, చస్తున్నానని. నీవు నన్ను బాగు చేసావు, నా జీవితాన్ని పొడిగించావు. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు. నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నన్ను బ్రతికించేవాడవు నీవు. ఆ నీవు నాకు లేఖనాలలో సాక్షాత్కరించావు. నీవు ఋగ్వేదములో సాక్షాత్కరించవు, సామవేదములో సాక్షాత్కరించవు, అవన్నీ పిచ్చి పిచ్చి వేదాంతాలు. యేసయ్య నీకు కనపడాలంటే లేఖనాలలోనే కనపడాలి. దేవునికి స్తోత్రం. బైబిలు మీకు ఒక సంగతి నాకు చెప్ప మీకు చెప్తాను నేను ఎప్పుడు చెప్పని సంగతి, నాకు భగవద్గీత అంతా కంఠపాఠం వచ్చు, కానీ ఇప్పుడు రాదు. ఎందుకంటే పౌలు ఏమన్నాడో తెలిసిన, సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటుని అన్నాడు. ఆ పౌలు గొంతుతో కలిపి నేనన్నాను, దేవుని వాక్యము తప్ప యేసు తప్ప మరి దేనిని ఎరుగకుందునని నిశ్చయించుకుంటునని ఎప్పుడైతే అనుకున్నానో నా బుర్రలో నుంచి అంత చెరిపేశాడు దేవుడు. ఈ రోజున దేవుని వాక్యం ప్రభు నమ్ముకోకముందు నేను కథలు రాసేవాడిని, అన్ని పిచ్చి పిచ్చి కథలు. నమ్ముకున్న తరువాత ఆ కళాన్ని తీసుకొచ్చి ప్రభుకి ఇచ్చి, ప్రభువా నా కళానికి కూడా బాప్తిసం ఇవ్వు నాయనా అన్నాను. ఆ రోజు నుంచి దేవుని వాక్య సంబంధమైన విషయాలు, యేసు యొక్క గుణాతిశయములు తప్ప నా కలము మరి ఏది ఎరగదంతే దేవునికి స్తోత్రం. నేనే లోకంలో వేదాంతం చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచలా. దేవుని వాక్యమే నన్ను బ్రతికించింది. ఈ బైబిల్లో ఉన్న రహస్యం మీకు తెలిసినా, ఇందులో యేసున్నాడు, లేఖనాలలో యేసున్నాడు. హిజ్కియా అంటున్నాడు, నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపచేయుదువు అంటున్నాడు. ఇంకా ఏం కావాలి మనిషి బతకడానికి? నీవు కావాలి ప్రభు, అంతేకాదు ఇంకా ఏం కావాలంటే పాపక్షమాపణ అనుభవం కావాలి. అది లేకపోతే మనిషి నాశనం అయిపోతాడు. నీ గత పాపములన్నీ యేసయ్య క్షమించాడు అనే అనుభవం నీకు కావాలి. ఇది ప్రాతిపదికమైన అనుభవం. హిజ్కియా అంటున్నాడు, మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీయు నీవు పారవేసితివి. మానవుడు బ్రతకాలి అంటే పాపక్షమాపణ అనుభవం కావాలి. ఈ రోజున చాలామంది క్రైస్తవులను చూస్తున్నాను నేను, వారికి పాపక్షమాపణ అనుభవం లేదు కానీ క్రైస్తవులం అంటున్నారు, క్రైస్తవ పాటలు పాడుతున్నారు, బైబిళ్ళు చేతబట్టుకున్నారు, సంఘంలో సభ్యత్వం ఉన్నది అంటున్నారు. ఏమో అసలు ఎలా క్రైస్తవుడు అయ్యావు నువ్వు? మళ్ళీ చెప్తున్నాను, పాపక్షమాపణ అనుభూతి లేనిదే ఎవడు బ్రతకలేడు. దేవా వీటి చేత మానవులు బ్రతుకుదురు. వేటి చేత? పాపక్షమాపణ చేత. నీవు పాపాలు క్షమిస్తే మేము బతుకుతాం. దేవుని నామమును ధరించిన ప్రజలు తమను తాము తగ్గించుకొని దేవుని నామమున తమ పాపములు ఒప్పుకొని, దేవా మా గుంటూరుపై ఉజ్జీవము కుమ్మరించు నాయన అని ప్రార్థన చేస్తే అప్పుడు గుంటూరు బతుకుతుంది. గ్రహించారా? ప్రభు నా పాపాలు నీవు క్షమించావయ్యా. క్షమించాడా? లేక క్షమిస్తాడు అని సిద్ధాంతం తెలుసునా? నీకు అనుభవం ఉందా? యేసయ్య నీ గత పాపాలన్నీ పూర్తిగా క్షమించి ఆ పాపాల కట్టంతా తీసుకొని అలాగ వీపు వెనక తట్టు సముద్ర గర్భంలో పూడ్చిపెట్టాడా? నిజం చెప్పు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయా? సోదరి సోదరులారా, ఇది గొప్ప సమస్య. మానవుడు పుట్టింది మొదలుకొని పాపి, అతడి జీవితమే పాపం, అతని బ్రతుకు పాపం, తలంపులు పాపం. అందుచేత అతడు చేసిన ప్రతి పని అతని స్వభావమైన పాపములో భాగమైపోతోంది. నీవు ఎంత మంచోడి అనుకున్నా అది నీవు పాపివి గనక నీ మంచితనం అంత పాపములో భాగమైపోతోంది. నీకు నీవు సాయం చేసుకోలేవు. ఈ సంగతి తెలుసుకున్నంత మాత్రాన పాపాలు పోవు. యేసయ్య పాపములు క్షమించును అని రాగం తీసి పాట పాడినంత మాత్రాన పాపాలు పోవు. యేసయ్యని పాపాలు క్షమిస్తే పాపాలు పోతాయి. ఎలా క్షమిస్తాడు ఆయన? నీ ఒప్పుకుంటే క్షమిస్తాడు, ఒప్పుకోకపోతే క్షమించడు. అనేక మంది పాపములు వారితోనే వారిలోనే నిలిచి ఉన్నాయి. ఎందుకనగా వారి అన్నడు ప్రభు సన్నిధిలో కన్నీటితో గుండెలు కొట్టుకొని, దేవా పాపినైనా నన్ను క్షమించు రక్షించు అని అడిగి ఉండలేదు. ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టారు కాబట్టి ఏవో కొన్ని క్రైస్తవ అలవాట్లు నేర్చుకొని ఏదో అలా క్రైస్తవ పేర్లు పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు. కానీ జాగ్రత్త, నీవు బ్రతకాలంటే పాపక్షమాపణ అనుభవం నీకు కావాలి. ఈ క్షణంలో ఈ నిమిషంలో నీవు ప్రభు దగ్గరికి రావాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అంటే అర్థమేమిటో తెలుసునా? ఈ మధ్య ఒక బోధకుడు ఆఫీసర్ గారి ఇంట్లోకి వెళ్తుంటే బయట కుక్క బౌబౌన మొరిగితే ఈ బోధకుడు అంటున్నాడు, కుక్క మారు మనసు పొందు అంటున్నాడు. అంటే నువ్వు మొరగొద్దు అని, అది మామూలు మాట అయిపోయింది కదా. మారు మనసు, మారు మనసు, మారు మనస్సు అనగా అర్థం ఏమిటంటే నీ పాపాలను గురించి నీవు శోకించాలి, బాధపడాలి. అయ్యో నేను పాపిని, నేను చేసిన పాపాలు ఎన్నో ఉన్నాయని నీ కండ్లు చెమ్మగిల్లాలి, నీకు దుఃఖము కలగాలి. దుఃఖపడు వారు ధన్యులు. దేని గురించి దుఃఖం? నీ పాపాలను గురించి. సోదరి సోదరులారా, పాపం అంటే ఏమిటో తెలిసిన? పాపం ఒక దుష్టశక్తి, మానవులను నాశనము చేసే శక్తి. ఆ పాపాలన్నీ కూడా యేసు ప్రభు తన పైన వేసుకొని సిలువ మీద చనిపోయాడో అది సత్యం, కానీ నీ అనుభవమా? కొంతమంది ఏం చేస్తారో తెలిసిన, ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్తమైన వారులారా నా దగ్గరికి రండంటే ఆ పాప మూట నెత్తిన పెట్టుకొని వస్తారు. వచ్చి అంటారు, ఈ పాపపు మూట ఇలాగే ఉంచుకుంటాను కానండి, అయ్యా నన్ను రక్షించండి అంటారు. అలా కుదరదు. నీ పాపపు మూట ఎత్తి అవతల ప్రభు అంటున్నాడు, నేను నీ పాపాలన్నీ భరించాను, ఇంకా మూట నీవు మొయ్యొద్దు, నీ పాపపు కాడిని విరగ్గొట్టేసేయి. నీవు నా దగ్గరికి వచ్చాక నీ పాపాలన్నిటినీ నేను మోశాను, నిన్ను క్షమించాను, నీవు కొత్త వ్యక్తివి, నీ పాపాలు క్షమించబడినై, నీ పాపాలన్నిటిని నా వీపు వెనక తట్టు పారేశాను, నేను ఇంకా జ్ఞాపకం ఉంచుకోను. కొంతమంది ఏం చేస్తారంటే పాపక్షమాపణ పొందాను పొందాను అంటారు, అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చి ఏడుస్తుంటారు, అయ్యో ఎన్ని ఘోర పాపాలు చేశాను అని. అంటే నిజంగా పాపక్షమాపణ అనుభవం రాలా? నీవు నిజంగా పాపక్షమాపణ పొందితే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు 5 సంవత్సరాల కిందట పాపం చేశానండి, ఎప్పుడు చేసావరా, నేను మర్చిపోయానే, నేను ఎప్పుడూ క్షమించాను. కానీ నీవు మర్చిపోవు, అవి పీడకలల్లాగా నిన్ను వేధిస్తాయి, అవి దయ్యాలై నిన్ను వెంటబడతాయి, అది రక్షించబడిన వారి యొక్క స్వభావం కాదు. నీ గత పాపములన్నీ కూడా ప్రభువు క్షమించినప్పుడు నీవు కొత్త వ్యక్తివై పాపాలను ద్వేషిస్తూ ప్రభువును సంతోషపెట్టే మనస్సు నీకు రావాలి. హెజకియా అదే అంటున్నాడు, నా పాపములను నీవు పారవేసితివి, దూరంగా పారేశావు, వెనక్కు పారేశావు, నా ముందు వేయలేదు. అవి ముందు లేవు, వెనక్కి వెళ్ళిపోయాయి, వెనక ఉన్నవి మర్చిపోతాను. ముందున్నది పరలోకం, ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఇక మూడవది ఉంది, మనుష్యులు బ్రతకాలంటే ఏం కావాలి? మనుష్యులు బ్రతకడానికి స్తుతి కావాలి. కొంతమందికి స్తుతించటం రాదు, స్తుతించలేరు. నాకు బాగా తెలుసు, దేవుడు ఎవరో ఎరగని వారు స్తుతించలేరు. స్తుతి అనగా అర్థము ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకొని ఆయన్ను స్తుతించాలి. ఆయన ఎవరో నీకు సన్నిహితంగా తెలిసి ఉండాలి, ఆయనను నీవు అనుభవిస్తూ ఉండాలి, అప్పుడు గాని నీకు స్తుతి రాదు. లేకపోతే నోట్లో నుంచే వస్తుంది స్తుతి, దేవా నీకు స్తోత్రం అని చెప్పొచ్చు. కానీ నిజమైన స్తుతి నీ హృదయపు అట్టడుగు నుండి రావాలి. ఆ స్తుతి ఎలా వస్తుంది అంటే, నీ స్తుతులతోనే నీవు ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తే దాని మీద ప్రభువు కూర్చుంటాడు. నీ స్తుతులకు అర్థం అది, ఆయనకి ఎంత ఇష్టమో అర్థవంతమైన స్తుతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సోదరి సోదరులారా, మీరు స్తుతిస్తున్నారా ప్రభువును? నేను పొద్దున్నే లేస్తాను, ఒక అరగంట సేపు ప్రభువును స్తుతిస్తాను. నేను ఎలా స్తుతిస్తానో వచ్చి చూడండి. నా ఆత్మ సజీవమై బలాన్ని పుంజుకుంటుంది స్తుతిలో. నేను అమెరికాకి వెళ్ళాను 10 సంవత్సరాల కిందట, ఒక చర్చికి నన్ను తీసుకెళ్ళాను, అది చాలా పెద్ద చర్చే. నేను దేవునికి స్తోత్రం అంటే ఎవరు మాట్లాడరు, ప్రార్థన ముగించాక ఆమెన్ అంటే ఎవరు ఆమెన్ అని కూడా అనరు. అప్పుడు ఆ పాస్టర్ని అడిగాను, ఇది సంఘమా సమాధుల తోటనా అని అడిగాను. అయితే పాస్టర్ కోపం వచ్చింది, మా చర్చిని పట్టుకొని సమాధుల తోట అంటావా అంటే ఎవరు ఏమనరేంటి. అతను అన్నాడు, మా సంఘస్థులంతా నాగరికులు, పైకి ఏమన్నారు అంతా లోపలే అనుకుంటారులే అని చెప్పాడు. లోపల అనుకుంటున్నారో లేదో నాకేం తెలుసు. ఆరోగ్యవంతమైన పిల్లలు ఎప్పుడు కూడా నోరు తెరిచి ప్రభువును స్తుతిస్తారు.
జబ్బు చేసిన వాళ్ళకి నోరు లేవదు, మూలుగుతూ పడి ఉంటారు. ఒకసారి కర్నూలులో నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను, చాలా కాలం కిందట. నాకు వాడికి ఒకేసారి ఒకే నెలలో పెళ్ళి అయింది. నాకేమో ఇప్పటికే 4 పిల్లలే, కానీ వాడికి 14 పిల్లలు, ఎక్కడ సంతానం ఏమో. ఒకసారి ఆయన చూడడానికి పోయాను, ఇంట్లో పిల్లలున్నట్టే అనిపించదు. అర్ధరాత్రి వెళ్ళాను, సరే నిద్రపోతున్నారనుకున్నాను. పొద్దున్నే లేచాను, వాడిని పిలిచి, ఏమిరా ఏరి నీ పిల్లలు, ఏమి శబ్దం అనిపించదేమి, ఇంట్లో అంతా నిశ్శబ్దంగా ఉందంటే అన్నాడు. ఏం చెప్పమంటావు, నా పిల్లలందరూ జబ్బు పిల్లలు, ఎక్కడో మంచంలో పడి మూలుగుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క మూలన. ఆరోగ్యం ఉన్న పిల్లలైతే శబ్దం చెయ్యరా? పిల్లలు శబ్దం చేస్తుంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషం, నోళ్ళు మూసు కూర్చుంటే బాగుంటుందా? అది సమాధుల తోటలో ఉంటుంది అలాంటి నిశ్శబ్దం. మీకు నిశ్శబ్దమే కావాలనుకుంటే సమాధుల తోటలో పోయి కూర్చోండి. దేవుని ప్రజలు ఎప్పుడు స్తుతిస్తారు? దేవునికి స్తోత్రం. యెజకియా అంటున్నాడు, పాతాళమున నీకు స్తుతి కలగదు. స్తుతి లేని చోటు ఒకటి ఉంది, అది పాతాళం. పాతాళంలో ఎవడు దేవుణ్ణి స్తుతించేవాడు ఉండడు. కనుక దేవుణ్ణి స్తుతించిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారో ఈ వచనం చెప్తోంది. పాతాళములో దేవునికి స్తుతి లేదు. ఎవడు దేవా నీకు స్తోత్రం అని అనడు. ఆ ధనవంతుడు ఒకడు నరకంలో పడ్డాడు చూడండి, వాడు అబ్రహామును పిలుస్తున్నాడు, తండ్రి అబ్రహామా అని పిలిచి అంటున్నాడు, నాకు దప్పేస్తుంది అంటున్నాడు. అంతేగాని అబ్రహామును అయితే పిలిచాడు, కానీ అబ్రహాముకు దేవుడవైన నా తండ్రి అని దేవుణ్ణి పిలిచాడా? పిలవలా. అబ్రహామును పిలుస్తున్నాడు, తండ్రి అంటున్నాడు, నరకంలో ఉండి నరకంలో పడ్డ కొడుకు దొరికాడు అబ్రహాముకు. పైగా నాకు దాహం అవుతోంది, ఇన్ని నీళ్లు పంపించమంటున్నాడు. ఆ ధనవంతుడు నరకంలో పడ్డాడు. ఎందుకని పడ్డాడు? వాడు ఎన్నడూ దేవుణ్ణి స్తుతించలేదు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి మనుషులను ప్రేమిస్తాడు. మీరు బాగా గ్రహించండి, వాడు దేవుణ్ణి స్తుతించేవాడు కాదు కాబట్టి లాజరుని ఎన్నడూ ప్రేమించలేదు. దేవుణ్ణి స్తుతించడం చేతగాని వాడు బ్రతకలేడు. అసలు దేవుణ్ణి స్తుతించాలి. దేవా నీకు స్తోత్రం ఎందుకు అని అంటావా? 190 కారణాలున్నాయి. దేవుణ్ణి స్తుతించడానికి ఎన్నెన్నో కారణాలున్నాయి. నన్ను స్వస్థపరిచినవాడు, నన్ను బ్రతికించేవాడు, నాకు ఆత్మ ఫలాలిచ్చినవాడు, వరాలిచ్చినవాడు, నన్ను తన కుటుంబంలో చేర్చుకున్నవాడు, నన్ను అనుక్షణము గొప్ప కాపరి అయి నడిపిస్తున్నవాడు, నా కోసమై ప్రాణం పెట్టినవాడు, నాలో నివాసం ఉన్నవాడు, నన్ను పరలోకానికి నమ్మకంగా చేర్చేవాడు, నా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి, నా నిజమైన ద్రాక్షావల్లి, పునరుత్థానం, జీవం, ఇవన్నీ యేసయ్యకు ఇవ్వబడిన బిరుదాలు. ఇవన్నీ స్తుతికి కారణం. మనం ఆయన్ను స్తుతిస్తాం. వాడబారని గొప్ప స్వాస్థ్యం మనకిచ్చాడు ఆయన పరలోకంలో. ఆయనకు కృతజ్ఞత చెప్పాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. పాతాళమున నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సత్యం, దేవుని వాక్యమే సత్యం. పిలాతు ఒక ప్రశ్న వేశాడు, ఎవరిని? ప్రభువును. ఇది విచిత్రమైన ప్రశ్న. సత్యం ఏమిటో అని ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు జవాబు ఏం చెప్పాలి? ప్రభు తానే సత్యమై పిలాతు ఎదట నిలవబడి ఉంటే సత్యం ఏమిటి అని అడుగుతున్నాడు. అంచేత ప్రభు అనుకున్నాడు, నీకు నేను చెప్పను రా జవాబు, నీ నోటి మీదుగానే చెప్పిస్తాను అనుకున్నాడు. ఆ తర్వాత ప్రభు ఆ గబ్బత అనే న్యాయపీఠం మీదకి వస్తూ ఉంటే ఆ దగ్గరికి, అప్పుడు పిలాత్ అంటున్నాడు, ఎక్కో హోమో అంటే ఇడుగో మనుష్యుడు, ఇడుగో మనుష్యుడు. ఇందాక ఏం ప్రశ్న వేశాడు? సత్యమేమిటి. దానికి జవాబు ఏమిటి? సత్యమంటే ఏమిటా? ఇడుగో ఈ మనుష్యుడు, ఈయనే సత్యము, యేసుక్రీస్తే సత్యం. వాడి నోటి మీదుగానే జవాబు వచ్చింది. సత్యం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. దేవా నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా. మనము బ్రతకాలంటే వెలుగు యేసుక్రీస్తు ఆయన కావాలి. మనము బ్రతకాలంటే మన పాపాలను మనం ఒప్పుకోవాలి, ఆయన క్షమాపణ పొందాలి. ఈ సత్యాలను చెప్తూ ఏమంటున్నాడు, ఎలా వివరిస్తున్నాడో చూడండి. ఆది నుండి జీవవాక్యమున్నది, మేము చూచాము, కన్నులార చూచాము, విన్నాము, నిదానించి కనుగొన్నాము, మా చేతులు దాన్ని తాకాయి. ఆ సంగతి మీకు చెప్తున్నాం. అది ఏమిటనుకున్నారు? నిత్య జీవం. నిత్య జీవాన్ని విన్నాము, చూచాము, తాకాము, అనుభవించాము, తిన్నాము, తాగాము, ఆనందించాము. జీవం, నిత్య జీవం. ఆ జీవము ప్రత్యక్షమైంది. తండ్రి వద్ద ఉన్న జీవం మా వద్దకు వచ్చింది, దాన్ని మీకు తెలియచేస్తున్నాం. ఇది నిత్య జీవం. యేసే నిత్య జీవం. ఆయన వచ్చాడు, మాకు నిత్య జీవం ప్రసాదించాడు. అంతేకాదు సోదరి సోదరులారా, యేసుక్రీస్తును నమ్ముకున్న వారలారా, అందరూ సోదరి సోదరులు కదా. ఎప్పుడైతే యేసుని రక్షకుడు ప్రభు అయ్యాడో, ఆ యేసును రక్షకుడు ప్రభువుగా అంగీకరించిన వారు అందరూ నీకు సోదరి సోదరులయ్యారు. ఇందులో ఏ భేదము లేదు, ఏ డినామినేషను భేదము లేదు, ఏ కుల భేదము లేదు, రంగు భేదము లేదు, జాతి భేదము లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. జీసస్ ఈజ్ ద కామన్ డినామినేటర్. అందుచేత డినామినేషన్ల ప్రశ్నే లేదు. యేసు అందరికీ ప్రభు. హీఈస్ అవర్ కామన్ లార్డ్. అందరికీ యేసు ప్రభువు. అందుచేత మనమంతా సహవాసం కలిగి ఉన్నాం. అదే భక్తుడు చెప్తున్నాడు, మన సహవాసం ఉంది చూచారా, మనము మాతో కూడా మీకు సహవాసం. మన సహవాసం తండ్రితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నది. కనుక మనకందరికీ సహవాసం, మనందరికీ దేవునితో యేసుక్రీస్తుతో సహవాసం. సహవాసం లేకపోతే మనుషులు బ్రతకరు. ఈ మధ్య ఒక ఆయన నాకు ఉత్తరం రాశాడు, అయ్యా నేను ప్రభువు నమ్ముకున్నాను కానీ ఎవరితో సహవాసం చెయ్యను, నేను ఏ క్రైస్తవుల దగ్గరికి వెళ్ళను, ఏ సంఘంలో చారను, యేసుక్రీస్తు నా పర్సనల్ విషయం, నేను ఆయన నమ్ముకున్నాను, రహస్యంగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, నేనన్నా నీ విశ్వాసం కొంతకాలానికి అంతరించిపోతుంది, నీవు కూడా చస్తావు. మనకి సహవాసం అవసరం. ఈ సహవాసం ఏమిటి? కొంతమంది అంటారు మాది అది ఇన్వర్టెడ్ కామాస్లో పెడతారు, మాది ప్రత్యేక సహవాసం. ఈ పిచ్చి కబుర్లు చెప్పకు. యేసయ్య నీకు రక్షకుడైతే నాకు రక్షకుడు, అందుచేత నీకు నాకు సహవాసం ఉండాలి. భేదాలు పెట్టే వాళ్లకు శ్రమలు రాక తప్పవు, జాగ్రత్త. యేసును బట్టి అందరికీ సహవాసం. నేనెప్పుడు ప్రార్థన చేస్తాను, ఈ గుంటూరు నగరములో అందరూ ఎప్పుడు సహవాసం నేర్చుకుంటారో, భేదాలన్నీ మాసిపోవాలి. భేదాలు పెట్టే నాయకులను దేవుడు ఎప్పుడు లాగేస్తాడో, స్ప్రింగ్ బోర్డు మీద ఉన్న నాయకులు గనక క్రైస్తవుల మధ్య భేదాలు పెడితే సిద్ధాంత భేదాలు తీరాలని లాగేస్తాడు. నన్ను ప్రార్థన చేయమంటే చేస్తా, అలా చేయమని. సిలువ ఒక్కటే, క్రైస్తవము ఒక్కటే, ప్రభువు ఒక్కడే, మంద ఒక్కటే. అందుచేత సహవాసానికి ఏమిటి ఆటంకం? బ్రదర్ బ్రదర్ అని అంటే నీవు మా బ్రదరువా, మా డినామినేషన్ కాదు కదా, ఎవడై నీకు చెప్పింది ఏంటి నీ డినామినేషను, నువ్వు నాకెందుకు బ్రదరు కాదు? కాదండి, మేము అదరు. నీవు అదరా, నేను అదరా, అందరూ బ్రదరే కాదు కాదుట. ఎందుకంటే గోడలు కట్టారు. అలా కుదరదు. క్రైస్తవం ఇండియా దేశములో వర్ధిల్లాలంటే, యేసుక్రీస్తుకు మహిమ కలగాలంటే అందరూ క్రైస్తవులు ఒకటి కావాలి. దేవునికి స్తోత్రం. సైతానును మనము జయించాలంటే క్రైస్తవులందరూ ఒకే ఒక సైన్యం కావాలి. లేకపోతే సైతాన్ ఏం చేస్తాడు తెలిసిన, మనలో మనకే పెడతాడు. అరే వాడు నీ ఒకటి ఎలా అవుతారా అని మనకు పెడతాడు. మనలో మనం దెబ్బలాడుకుంటే అప్పుడు సైతాన్ ఇప్పుడు నాకు జయం అంటున్నాడు వాడు. మనందరికీ యేసు ఒకే రక్షకుడు, మనందరికీ సైతాను ఒక్కడే శత్రువు. అందుచేత మనం అంతా కలిసి సహవసించాలి. వరంగల్లో మొన్న పోయిన సంవత్సరం డిసెంబర్ 23వ తేదీ ఐక్య క్రిస్మస్ అని చేశారు ఎవరో తెలుసిన క్యాథలిక్ సోదరులు. అందులో ఇద్దరు సిస్టర్లు వచ్చారు నా దగ్గరికి. అయ్యా, మీరు వాక్యం చెబుతుంటే మా గుండెలు బద్దలైపోయాయ్యా. నేను అలా కూర్చున్నాను, వచ్చి అక్కడ కూర్చున్నారు, కింద కూర్చొని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఇంకా చెప్పండి వాక్యం, యేసుప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడో ఈ దినాల్లో. మీరు వచ్చి వాక్యం చెబుతుంటే మా హృదయాలు ఆనందంతో గంతులేసాయ్యా, యేసుప్రభుకి మహిమ అంటున్నారు సోదరు. అక్కడ బిషప్ గారు అన్నారు, ఈ సందేశం విన్న తరువాత నా హృదయంలో చెప్పశక్యము కాని ఆనందం, మూర్తి గారు మేము పిలిస్తే వస్తాడా అని అనుకున్నాం, ఆయన వచ్చాడు, మాకు అంత సంతోషం. నేను చెప్పాను, నన్ను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, నాకు డినామినేషన్ భేదాలు లేవు, ఎందుకంటే నేను పుట్టింది ఒక విగ్రహారాధకుల కుటుంబంలో, నేను రక్షించబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు చేత. అందుచేత నాకు తెలిసింది యేసుక్రీస్తే, కానీ నాకు ఏ డినామినేషన్లు తెలియవు. నాకల్లా తెలిసింది యేసుక్రీస్తు, నాకల్లా తెలిసింది సైతాన్ అనే శత్రువు. మనమందరము ఏకమైతేనే కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ కలగదు. సిలువను ముక్కలు చెక్కలు చేసి తరావక ముక్క పట్టుకొని సిలువను మోసి లోకమున తలకిందులు చేయి తరణ మీద అని పాట పాడుతున్నారు. పూర్తి సిలువ లేదో, దాన్ని ముక్కలు చేసుకున్నారు, తలా ఒక ముక్క పట్టుకున్నారు. అందుకే చెప్తున్నాను, ఒకే సిలువ, దాన్ని ముక్కలు చేయకండి. సువార్త ఒక్కటే, దానికి శిరఛేదం చేయకండి. డిసెక్టెడ్ క్రాస్ అండ్ డీకాపిటేటెడ్ గాస్పెల్, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ వీఆర్ ఫేసింగ్ టుడే. దేవునికి స్తోత్రం. ఇంకా ఏమంటున్నాడంటే, వెలుగు, దేవుడు వెలుగు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే మనం అబద్ధికులమవుతాం, మనలో సత్యం ఉండదు. ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి మనము కూడా వెలుగులో నడిస్తే అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు? సహవాసము ద్వారా కలిగే ఫలితం. మనము వెలుగులో నడుస్తున్నాం, మన దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, చీకటి ఛాయ లేదు. గమనాగమనముల వల్ల కలిగే ఛాయ మాత్రం కూడా ఆయనలో లేదు. ఆయన కేవలం వెలుగు, ఆ వెలుగుకు చెందిన ప్రజల మనం. అందుచేత మనం వెలుగులో నడుస్తాం, చీకటిని ద్వేషిస్తాం, చీకటితో పోరాడతాం, వాయుమండల సంబంధులైన దురాత్మల సమూహాన్ని చీల్చి చెండాడుతాం, మనమంతా ఏకమవుతాం, సైతానును వ్యతిరేకిస్తాం, క్షుద్ర దేవతలను ఎదిరిస్తాం, సైతానును కాళ్ళ కింద చెత కొట్టేస్తాం. దేవునికి స్తోత్రం. అది ఇంకా ఒక సంగతి ఉంది, దాంతో ఈ అధ్యాయం ముగిస్తాడు, నేను కూడా ప్రసంగం ముగిస్తా. అదేమిటో తెలుసిన, పాపం. ఇది కీలకం, పాపం. ఇక్కడ ఏమంటున్నాడంటే, భక్తుడు, మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. ఎవడన్నా వచ్చి ఏమనుకుంటున్నావు నాలో పాపం ఏమీ లేదంటాడనుకో, ఒరే నేను నీవు మోసపుచ్చుకుంటున్నావు, నీలో పాపం లేదా, నీవు మనిషివి కాదా, నీలో పాపము ఏమాత్రము లేకపోతే నువ్వు దేవుడు అన్నమాట. మానవుడిలో పాపము ఉన్నది, ఆ పాపము విషయమై నీవు చావాలి. అంతేగాని పాపం చావలే, ఇంకా పాపం ఉంది. ఆ పాపం ఏం చేస్తుందో తెలిసినా, ఇదిగో వస్తావా అని ఊరిస్తుంది. మళ్ళా ఆ వెనకటి వాటన్నిటికీ మళ్ళా పోదాను రా, సినిమాలకు వెళ్దాను రా, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, వచ్చి మనల్ని ఊరిక శోధిస్తుంటుంది. అందుకని మనల్ని ఏం చేయమన్నాడు, పాపము చచ్చిందని లేదు దేవుడు, పాపము విషయమై నీవు చచ్చినోడివి కావాలి. పాపం వచ్చి రాబోయే నేస్తం అంటే చచ్చినోడు బలుకుతాడా? నీవు బలకూడదు. అంతే, పాపానికి నీవు బదులు చెప్పకూడదు. పాపం వచ్చి నిన్ను ప్రేరేపిస్తే నీవు మాట్లాడకూడదు, చచ్చిపోవాలంతే. పాపం నీకు వినపడకూడదు, కనపడకూడదు, అది అందులో ఉన్న మర్మ. కనుక మనం పాపం లేదని చెప్పకూడదు. అంతేకాదు, మనము పాపము లేదు అని చెప్పకూడదు అనే సంగతే కాదు, మనము పాపము చెయ్యలేదని కూడా చెప్పకూడదు. ఈ మధ్య ఒక ఆయన అన్నాడు, నేను ఏ పాపము చేయలేదండి ప్రభువు నమ్ముకున్నప్పటి నుంచి అని అన్నాడు. కానీ అతనికి ఏంటంటే ఇతర క్రైస్తవులతో సహవాసం చెయ్యుడు, వాళ్ళ గుంపు ఏదో ఉందిట, అది ఒక రహస్యపు గుంపు. నేనన్నాను యేసు ప్రభు ప్రేమించమన్నాడు అందరినీ. నీవు ప్రేమించడం లేదు గనక ఆజ్ఞను నీవు ఉల్లంఘించావు కాబట్టి నీవు పాపం చేస్తున్నావు అని చెప్పాడు. అది పాపమా అని, అక్షరాల పాపమే. యేసయ్య ఆజ్ఞను ఉల్లంఘిస్తే అది ఏదైనా కానీ పాపమే. అరే రే ఎంత పని అయింది, అయితే నేను పాపం చేస్తున్నాను అన్నమాట. అన్నమాట ఏంటి, ఖచ్చితంగా చేస్తున్నావు. నేను పాపము చెయ్యలేదని చెప్పిన ఎడల దేవుణ్ణి అబద్ధికుణ్ణిగా చేసిన వాడి అవుతావు. దేవుడు తీర్పని ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞల ప్రకారము నీవు చెయ్యలేదు కాబట్టి నీవు పాపం చేసావు. నీలో పాపం ఉన్నది, నీవు పాపము చేస్తావు, నీ స్వభావం అది. కనుక ఏం చేయాలి ఇప్పుడు? ఈ పాపం విషయమై దేవుని దగ్గర పరిష్కారం చేసుకోవాలి. మీ పాపములను మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మీ ప్రతి పాపమును క్షమించి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తములో సమస్త దుర్నీతిని ఆయన శాలన చేస్తాడు, కడిగేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అంటున్నాడు, క్రిస్టియన్ ఈజ్ నాట్ సిన్లెస్ బట్ హీ సిన్స్ లెస్ అని. అంటే అర్థం ఏంటి, అసలు వీడు పాపం చేయడని కాదు, అన్యుడి కంటే కొంచెం తక్కువ పాపం చేస్తాడని అర్థం. నేనంటాను అది మటుకు ఎందుకు చేయాలా? ఒకవేళ చేసావనుకో వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలా. నీవు పాపివి, నీవు పాపం చేస్తావు. కొంతమంది ఏం చేస్తారంటే ఎవడన్నా పాపం చేస్తుంటే ఊరు చూడరా ఎంత ఘోరమైన పాపం చేశాడని వాళ్ళ మీద రాళ్ళేస్తారు. మరి నీ సంగతి ఏంటి? నీవు మటుకు అలాంటి పాపం చేయడానికి వీల్లేదా? ఉంది, నీకు కూడా సాధ్యత ఉంది. నీవు కూడా అదే పాపంలో పడిపోయి ఉండేవాడివి, దేవుని కృపచేత అందులో పడలేదు కాబట్టి అంత సులభంగా వాళ్ళ మీద రాళ్ళేయకు. ఏమండో ఫలాని కైతూడు ఎంత ఘోర పాపం చేసేట, ఏమో ఆ పరిస్థితులు ఉంటే నీవు చేసేవాడివేమో. దేవానికి స్తోత్రము నాయన, నేను కూడా అందులో పడిపోవచ్చు కానీ నీవు నన్ను కాపాడావు అని సానుభూతితో ఆ పాపిని సరైన మార్గానికి తీసుకురావడానికి బదులు నీవు ఒక పెద్ద నీతిమంతుడి పోజు పెట్టుకొని ఒక రాయి తీసుకెళ్ళి వాడి మీద వేసి. నేను పూర్వం ఒక మిషన్ కాంపౌండ్లో ఉండేవాడిని. ఒక అమ్మాయి, చాలా చక్కని అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, టీచరుగా పనిచేస్తోంది. ఆ అమ్మాయి ఎక్కడో కాలు జారింది, ఏదో తప్పుడు పనిచేసింది. అక్కడ ఉన్న భక్తులందరూ స్త్రీల సమాజంలో పోగయ్యారు. పనికి మాలిందానా, ఎంత పని చేసావి అని తలా ఒక రాయేశారు. ఆ అమ్మాయి విషం తిన్నది చచ్చింది. నాకు గుండెలు కదిలిపోయాయి. ఆ రోజున వాళ్ళందరికీ వాక్యం చెప్పడానికి ఆదివారం నాడు నేను ఏమన్నానంటే, మీరందరూ నీతిమంతులు, ఒక అమాయకురాలి ప్రాణాన్ని తీశారు మీరు. ఆ అమ్మాయిని సరైన మార్గానికి నడిపించలేరు, పైగా మీరు ఏదో పెద్ద నీతిమంతులైనట్టు తలా ఒక రాయి తీసుకొచ్చి ఆ అమ్మాయి మీద వేశారు. ఇలాంటి కృత్రిమమైన నీతి, పరిసయ్య నీతి అనేక సంఘాలలో నిండిపోయింది. బయట వాళ్ళను వేలు పెట్టి చూపుతారు, వాళ్ళు చేసేవన్నీ తప్పుడు పనులు. గమనించండి, ప్రతి ఒక్క మానవుడిలో పాపం చేసే స్వభావం ఉంది. ప్రభు కాపాడాలి మనల్ని. ఆయన మనల్ని ఒకనొక రోజు సమస్త పాపములు క్షమించి శుద్ధి చేశాడు. కానీ లోకములో ఉండగా నిన్నేమి దేవదూతను చెయ్యలేదు. ఎక్కడైనా కాలు జారొచ్చు కాబట్టి ప్రార్థనలో ఉండాలి. ఒక భక్తుడు చెప్పాడు, ప్రత్యక్షతే నా యొక్క క్వాలిఫికేషన్, యోగ్యత. అందుచేత ప్రార్థన చేస్తాను, ప్రభువు యొక్క ప్రత్యక్షత పొందుతాను. ప్రతి ఒక్క మానవుడు ప్రార్థనలో జాగ్రత్తగా ఉండడానికి బదులు ఎదటోళ్లకు తీర్పు తీర్చడం నేర్చుకున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, మనది గుంపండి, మనదంతా పరిశుద్ధుల గుంపు అనుకుంటారు. ఆ పరిశుద్ధుల మధ్య పాపాలు చేస్తుంటారు. అదేం పరిశుద్ధత, అవి పాపాలు కాదుట. కాదా, నేను చెప్తున్నాను, సహవాసం సరిగ్గా లేక ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఆయన అంటున్నాడు, ఏమండే వాళ్ళకి మాకు సంబంధం లేదండి, మేమండి పరిశుద్ధులమండి అంటున్నాడు. ఆ మాట అనొద్దు నీవు. యేసు ప్రభు పరిశుద్ధుడు, ఆయన చిత్తమైతే ఆయన కృపను బట్టి మేము పరిశుద్ధ జీవితం జీవించగలుగుతున్నామని చెప్పు. సోదరి సోదరులారా, గుంటూరు పురవాసులారా, మళ్ళా జ్ఞాపకం చేస్తాను, మనుష్యులు వీటి వలన జీవించుదరు. వేటి వలన? ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోండి. నేను ప్రసంగం ముగిస్తున్నాను. ఒక వ్యక్తిగత ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. మీరు ప్రభు సన్నిధిలో నిజం చెప్పండి. మొట్టమొదటి ప్రశ్న, యేసుక్రీస్తును మీరు స్వకీయ రక్షకుడుగా అంగీకరించారా? దానికి అవునని గనక నీవు జవాబు చెప్తే, రెండో ప్రశ్న, ఆయన నీకు ప్రభువా? యేసు ప్రభుత్వంలో నీవున్నావా? ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన నీకు చూపిన ప్రతి సత్యము నిన్ను బలవంతం చేసి నీ చేత అది ఆచరించేటట్టు చేస్తోందా? మూడో ప్రశ్న, నీవు క్రైస్తవుడివా? అవును అని గనక నీవంటే, ఇంకొక ప్రశ్న, నీవు ఇతర క్రైస్తవులతో అరమరిక లేకుండా సావాసం చేయగలవా? ఇంకా ఒక్క ప్రశ్న, చిట్ట చివరి ప్రశ్న, నేను చెప్పిన ఈ విషయాలన్నిటిలో ఎవరైనా బలహీనులైతే ఇప్పుడే ప్రభు సన్నిధిలో మోకరిల్లి, ప్రభు నన్ను క్షమించు నాయన, నా పాపాలు నేను ఒప్పుకుంటున్నాను, అనేక సందర్భాలలో నీ సహవాసాన్ని కోల్పోతున్నాను, ఎందుకంటే నీ బిడ్డలతో సహవాసం చెయ్యక నీ సహవాసానికి దూరం అవుతున్నాను. సహోదరులను మిక్కుటముగా ప్రేమించాలి, క్రైస్తవ సోదరీ సోదరులను విశేషించి ప్రేమించాలి, బలహీన క్రైస్తవులను బలపరచాలి. ఈ ఉదయం ఒక చిన్న సంఘానికి వెళ్ళాను. అమాయకులైన ప్రజలు, ప్రసంగాలు చాలా విన్నారు కానీ వాక్య సంబంధమైన సత్యాలు వారికి ఎవరూ నేర్పలేదు. నేను కొన్ని విషయాలు చెప్పేటప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. నేను చెప్పాను, మీకు వాక్యము నేర్పు కావాలి, వాక్యాన్ని చక్కగా లేఖనాలను మీకు అర్థమయ్యేట్టు చెప్పే టీచర్లు కావాలి. ప్రీచర్లు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో, టీచర్లు తక్కువ అవుతున్నారు. చెప్తే వాళ్ళు, అయ్యా మాకు ఎవరు చెప్తారయ్యా అని అంటున్నారు. సోదరి సోదరులారా, ఒకరినొకరిని బలపరచుకోండి, పెద్దన్నలు తమ్ముళ్లను బలపరచుకోండి, అక్కలు చెల్లెళ్లను బలపరచుకోండి, వాక్యాన్ని మీ ఇద్దరి మధ్య నిబంధనగా పెట్టండి, ఒకరికి ఒకరు హెచ్చరిక చేసుకోండి, ప్రభువు రాకడ చాలా సమీపమైంది. నేను ముగిస్తున్నాను, అందరూ తలలు వంచి కండ్లు మూయండి. నా హృదయములో చాలా భారం ఉన్నది, నాకు దుఃఖం వస్తోంది. గుంటూరులో ఎంత జనాభా ఉన్నది, ఈ సభకు వచ్చిన వారు ఎంతమంది, పర్సంటేజ్ లెక్కగట్టండి. ఎంతమందో యేసుక్రీస్తు లేకుండా అవతల ఉంటే మనలో మనము విభేదాలు పెట్టుకొని అందరము కలిసి గుంటూరును కదిలించాల్సింది, బదులు మనము ఏమి చేయలేకపోతున్నాం. ఎన్నో ఉజ్జీవ కూటాలు జరిగినా దానికి సరైన ఫాలో అప్ లేకపోవడం చేత ఎప్పటికప్పుడే మళ్ళా కొత్త అనిపిస్తోంది. మేల్కొనండి, నడుములు కట్టుకొనండి, దీపాలు వెలుగుతూ ఉండనివ్వండి. గుంటూరులో వీధి మూల మూలకు వెళ్ళండి, ఎక్కడ యేసుక్రీస్తు లేడో అక్కడ యేసుక్రీస్తును పరిచయం చేయండి. అవసరమైతే భోజనాలు మానేయండి, పర్వాలేదు, కానీ ఇతరులకు జీవాహారాన్ని అందించండి. అవసరమైతే బట్టలు కట్టుకోవడం మానేయండి, గోనె బట్టలు కట్టుకోండి. బూడిద ఎక్కడ దొరుకుతుందో పోయి తీసుకొచ్చి నెత్తిన పోసుకుందాం, ప్రలాపిస్తూ వీధుల్లో వెళదాం. గుంటూరు పట్టణమంతా రక్షణ పొందే వరకు క్రైస్తవులు నిద్రాహారాలు మానాలి. గ్రహిస్తున్నారా? అందరూ తలలు వంచి కండ్లు మూయండి, ప్రార్థన చేసుకుందాం. కృపామయా దేవా, నీకు మా హృదయపూర్వకమైన స్తోత్రములు నాయన. నీవు మమ్మలను ఎంతో ప్రేమించి ఈ స్థలానికి తెచ్చావు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకు అనుగ్రహించావు. ప్రభుదేవా, అనేక విధాలుగా సువార్త మాకు ప్రకటిస్తున్నావు. రేడియో ద్వారా, అచ్చువేయబడిన పత్రికలు పుస్తకాల ద్వారా, వ్యక్తిగత సువార్తికుల ద్వారా, సంఘములో ప్రసంగ వేదికల ద్వారా, ఇలాంటి మహాసభల ద్వారా అనేక విధాలుగా మీరు సువార్త ప్రకటిస్తున్నారు.
అయినప్పటికీ ఇంకా నిన్ను ఎరగని వారు లక్షోపలక్షలు మా భారతదేశంలో ఉన్నారు నాయన. వారి కోసం ఈ క్రైస్తవ ప్రజలు ఏమి చెయ్యాలి? అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు శరీర సంబంధులైన నా సోదరుల రక్షణ నిమిత్తము నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనైన పర్వాలేదు. అలాంటి దీక్ష నీ బిడ్డలకు దయచేయమని, నీ కృపాబాహుళ్యములో నీ బిడ్డలను ముంచి ఎత్తుమని, కనికరించుమని. ఈ క్షణమందు ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరూ తమ అక్కరను బట్టి తమకు ఏది అవసరమో దానిని నీ సన్నిధిలో పొంది పోవలెనని వేడుకుంటున్నాము నాయన. నీ కృప వీరిపై వర్షించి నీ పునరుత్థాన సుప్రసన్నతతో వీరిని నింపి పంపుమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తం